ఈ నూతన విశాల సుందర గృహ వ్యామోహం పోయేటట్టుగా ఏదన్నా ఒక మార్గం చెప్పన్నట్ట. ఇంద్రుడికి ఆ వ్యామోహం నేను పోగొడతాను, రేపే స్వర్గానికి వస్తానన్నాడు నారదుడు. మరునాడు అన్నమాట ప్రకారంగా నారద మహర్షి స్వర్గానికి వచ్చాడు. ఇంద్రుడు వినయంగా నారద రెండన్నాడు, కూర్చోబెట్టాడు, ఆసనం ఇచ్చాడు. అప్పుడు ఎందరా కూర్చోడానికి రాలేదు నేను, తక్షణం మనిద్దరం భూలోకానికి వెడదాం. అక్కడ నైమిషారణ్యంలో రామసుడని ఒక ముని ఉన్నాడు, ఆయన దర్శనం చేసుకోవాలన్నట్ట. నారదుడు చెప్పాక కాదనకూడదు కనుక ఇంద్రుడు ఆయనతో బయలుదేరాడు. ఇద్దరు కలిసి ఇదిగో ఈ రామసుడి దగ్గరకు వచ్చారు. ఈ రామసుని గొప్పతనాన్ని ఈ కథ ద్వారా తెలియజేస్తున్నాడు అనమాట మార్కండేయుడు. ఎవరికి? ఇంద్రజ్యుమునికి. ఆ వంకతో మనకు కూడా ఈ కథ చెప్పాడు. నారదుడు, ఇంద్రుడు రామసుడి దగ్గరికి రాగానే నారదుడు అంతటి వాడు కూడా రామసుడికి నమస్కరించాడు. అమ్మ, ఇంద్రుడు నమస్కరించాడంటే మనం నమస్కరించకపోతే ఎలా కాని, రెండు చేతులు జోడించి ఇంద్రుడు కూడా నమస్కరించాడు. వారికి దర్భాసనాలు ఇచ్చి కూర్చోమన్నాడు రామసుడు. యథాప్రకారంగా ఇందాక ఇచ్చినట్టే రెండు దర్భాసనాలు వారికి ఇచ్చి నెత్తిమే చింకిచాప అలాగే పెట్టు కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఇంద్రుడు, మహాత్మా ఎందుకు వచ్చాం మనం అన్నాడు నారదుడితో. కంగారు పడకు ఇంద్ర, నీకు అన్నిటి కంగారేని మాడతానుగా అని ఏమి ఎరగనట్టుగా రామస్య మహర్షి, నేను ఎన్నో ఆశ్రమాలు చూశాను, ఎంతో మంది మహర్షులు చూశాను, కౌండిన్య, అత్రి, మరీ, చితక్ష, కపిల, అగస్త్య, దాక్షపాదాంగిర, శాండిల్, యక్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయ, ఆసురి, వామదేవ, కపి, దుర్వాసో, బక, వ్యాఘ్ర, పాన్, మాండవ్యాది మహామునుల ఆశ్రమాలకు వెళ్ళి చూచి వచ్చాను. వాళ్ళందరూ ఎక్కడో చోట ఏదో ఒక పర్ణశాలో కాస్త పెద్దశాలో వేసుకున్నారు మొత్తమే. కాని తమరేమిటి నెత్తిమే చింకిచాప పెట్టుకుని మర్రి చెట్టు కింద కూర్చుని వెర్రివాళ్ళ జపం చేస్తున్నారు, ఒక్క ఆశ్రమం కూడా కట్టుకోలేదు, ఎండకి ఎండిపోతున్నారు, వర్షానికి తడిసిపోతున్నారు, చలికాలంలో మంచు నెత్తి మీద పడితే జలుబు కూడా చేయదా మీకు? అందరూ చలికాలంలో పెద్ద పెద్ద కోట్లు వేసుకుని హాయిగా ఇంట్లో పడుకుని దుప్పటి కప్పుకుని దర్జగా పడుకుంటూ ఉంటే మీరు చెట్టు కింద కూర్చున్నారు ఏమిటంటే? అప్పుడు రామసుడు, నేను అల్పాయుష్కోండి, నాకెందుకు ఈ ఆశ్రమాలు, ఇవాళ ఉండి రేపు పోయేవాడిని అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అహంకారంతో, ఏమిటి నీ అల్పాయుష్కుడివా, చెప్పావు కదే నీ ఆయుష్యంతో చెప్పు, నీకోసం అమృతం తీసుకొస్తాను, నేను ఇంద్రుణ్ణి, స్వర్గలోకానికి అధిపతిని, నా దగ్గర అమృత భాండం ఉన్నది, నీకు కొంచెం అమృతం ఇస్తాను, అమృతం నువ్వు తాగావంటే నీకు చావు ఉండదు, అయి నీకు ఆయువు పెంచుతాను, ఇప్పుడు నీ ఆయువెంతో చెప్పు అన్నాక. ఇంద్ర, నాకెందుకులే అమృతం, అమృతము వద్దు, ఆయువు వద్దు, ఉన్న ఆయువు చాలు, నేను అల్పాయుష్కుడు అన్నాక. ఓన్లీ అవయ్యా నీ ఆయువెంతో చెప్పు అన్నాడు మళ్ళీ ఇంద్రుడు. అంటే తన ఆయువు గొప్పది, నీ ఆయువు తక్కువ కదా, వీడిని ఏదో బతికిచ్చేద్దామని. అనగాని, సరే నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను, కలియుగానికి 432,000 సంవత్సరాలు ఉన్నాయి. కలియుగం యొక్క ప్రమాణం 432,000 సంవత్సరాలు. దాన్ని 2తో గుణిస్తే 864,000 సంవత్సరాలు ద్వాపరయుగం. ఈ కలియుగాన్ని 3తో గుణిస్తే 1296,000 సంవత్సరాలు త్రేతాయుగం. ఈ కలియుగాన్ని 4తో గుణిస్తే 1627,000 సంవత్సరాలు కృతయుగం. ఈ మొత్తం కలిపితే, 4 యుగాలు కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం అని పిలువబడుతుంది అన్నమాట. ఇది కృతయుగం 17,28,000, త్రేతాయుగం 1296,000, ద్వాపరయుగం 864,000, కలియుగం 432,000 కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు గడిస్తే ఒక మహాయుగం, చతుర్యుగ కాలం. ఈ 4 యుగాలు గడిస్తే నీలాంటి ఒక ఇంద్రుడు ఢామ్ అంటాడు, చచ్చిపోతాడు. ఇలాంటి ఇంద్రుళ్ళు 1000 మంది వెళ్ళిపోతే బ్రహ్మకు ఒక పగలు, అలాంటి ఇంకో 1000 మంది ఇంద్రుడు వెళ్ళిపోతే బ్రహ్మగారికి ఒక రాత్రి. అంటే ఒక బ్రహ్మగారికి డే అండ్ నైట్ ఒక రోజు గడవాలంటే 2,43,20,000 సంవత్సరాలట, మానవ సంవత్సరాలు. అప్పటికి బ్రహ్మకి ఒక రోజు. అలాంటివి బ్రహ్మకి 360 రోజులైతే, 365 రోజులైతే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. అంటే బ్రహ్మగారికి 360 × 2,000 × 43,20,000 సంవత్సరాలు అనమాట. అటువంటివి బ్రహ్మ 100 ఏళ్ళు బతుకుతాడు. అనగా బ్రహ్మ ఆయువు మన మానవ కాలమానం ప్రకారం ఒక 100 × 360 × 2000 × 43,20,000 సంవత్సరాలు అది బ్రహ్మ ఆయు. ఇంటికి వెళ్ళాక లెక్క ఎక్కువ ఎంత ఉందో ఏకంగా, అసలు ఆ 0 లెక్క ఎట్టగలమా? అంతకాలానికి ఒక బ్రహ్మగారు వెళ్ళిపోతాడట. ఒక బ్రహ్మ వెళ్ళిపోతే నా ఒంటి మీద ఉన్న ఒక వెంట్రుకు కూడుతుంది. మనకు ఒళ్ళంత వెంట్రుకలే కదా, ఇలాంటి వెంట్రుకల్లో ఒక వెంట్రుకు కూడుతుంది దానికి. అలాంటి వెంట్రుకలు మొత్తం ఊడిపోతే నేను వెళ్ళిపోతా. అప్పుడు నేను ఢామ్ అంటాను కానీ ఈసారి ఢామ్ అని చెప్ప వచ్చింది. చూస్తే ఇక్కడ ఢామ్ అని పడ్డాడు ఇంద్రుడు. ఆయన కడు తిరిగే ఆయన మొహం మీద అమృతం లేదు కానీ అక్కడ నీడు కొట్టారు. ఏమిటి ఇంద్ర పడిపోయావంటే నాకు 1000 కళ్ళు తిరిగాయండి అన్నాడు. అసలు ఇంద్రుడు అయ్యి అసలు అందులో ఉందా? 1000 మంది ఇంద్రుడు నెడితే గానీ ఒక పగల ఉందా? ఇక బ్రహ్మ అది ఎంత గొప్పది. అటువంటిది బ్రహ్మ పెడితే ఈయనకి ఊడేది ఓన్లీ 1 వెంట్రుక, కేవలం ఒక్కే. అలా మొత్తం శరీరం మీద వెంట్రుకలు ఊడితే ఆయన ఊడిపోతాడట. ఎందుకని చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో చెప్పారు కాలి దగ్గర ఈ మాత్రం ఒక అంగుళం మాత్రమే వెంట్రుకలు ఊడే, ఇంకా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆలోచించండి ఆయన ఒంటి మీద. ఇవన్నీ ఊడిపోతే ఆయన వెళ్ళిపోతాడట. ఇక ఇంద్రుడు గిరా గిరా గిర్రా అని బుర్ర తిరిగిపోయి, నారద నేనెక్కడున్నాను అన్నాడు. నువ్విప్పుడు ప్రస్తుతం గోమతి తీరంలో ఉన్నావు, నైమిషారణ్యంలో రామసుని ఆశ్రమంలో అనగా నాకు జ్ఞానోదయం అయ్యింది. నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో అర్థమైంది. నాకు బిల్డింగుల మీద పిచ్చ తగ్గించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చావు. ఎంత ఆయు ఉన్నవాడు ఒక బిల్డింగ్ లేకుండా చెట్టు కింద కూర్చుంటే నా పోటీవాడు రోజుకు ఒక కొత్త భవనం కట్టుకోవడంలో అర్థమేమున్నది అని చెప్పావు నాయన, నీకు ఓ దండం అని పరుగు పరుగున నారదుడు వదిలేసిపోయా. ఇంక మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయి విశ్వకర్మ గారి దగ్గరికి వెళ్ళి స్టాప్ కన్స్ట్రక్షన్ అంటాడు. ఈ కథని ఇప్పుడు మార్కండేయుడు చెప్పాడు ఎవరికి? ఇంద్రజ్యమురుడికి. అర్థమైందా? ఈయన ఆయువది అటువంటి వాడు ఇక్కడ కూర్చుని చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు అనగానే ఇప్పుడు ఇంద్రజ్యమురుడు ఇదిరిగే కళ్ళు. అయ్యా ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట, ఇంత శక్తి ఎలా వచ్చింది నీకని అడిగాడు. అప్పుడు అసలు రహస్యం చెప్పాడు. నేను ఒకనొకప్పుడు నా పూర్వజన్మలో భూలోకంలో ఒక దరిద్రుడిగా పుట్టాను, ఒక రైతుగా పుట్టాను, సామాన్యుడైన. అహమాసం పురాశూద్రో దరిద్రః అతీవ భూతలే, దారిద్ర్యంతో బాధపడుతున్నటువంటి ఒక రైతు కుటుంబంలో పుట్టాను. భూమి మీద దారిద్ర్యం వల్ల ఆకలి కోసం పీడింపబడుతూ ఎక్కడైనా అన్నం దొరుకుతుందా, ఒక ఉద్యోగం దొరుకుతుందా అని తిరిగాను. నా అదృష్టం అలా తిరుగుతూ ఉంటే ఒక పెద్ద శివలింగం కనపడింది, చాలా పెద్దది. అది బాణలింగం. లింగాలలో నర్మదా బాణలింగం చాలా గొప్పది. ఇక్కడ మళ్ళీ చెప్పారు బాణలింగం దగ్గర చేసుకునే పెళ్లి ఈ భార్యాభర్తలిద్దరినీ శాశ్వతంగా కైలాసానికి తీసుకుపోతాడు. అందుకని పూర్వకాలంలో ఎక్కడ పడితే ఎక్కడ కాకుండా మంచి శివాలయం, అది కూడా నర్మదా బాణలింగమో జ్యోతిర్లింగమో ఇలాంటివి ఉన్న చోట ఆ దగ్గరలో పెళ్లి చేసుకునేవారు. ఎందుకనంటే ఇప్పుడు అర్థమైందా గురువుగారు ఎందుకు అంత పెద్ద బాణలింగం ప్రతిష్ఠించారో? అక్కడ జరిగే పెళ్లిళ్ళు చాలా మంచివి. అక్కడ వివాహం చేసుకున్న దంపతులిద్దరూ శరీరం విడిచిపెడితే గ్యారంటీగా కైలాసానికి వెళ్ళిపోతారట. అక్కడ అన్నం తిన్న, అక్కడ శివుడికి అభిషేకం చేసిన, అక్కడ బిల్వపత్రాలతో పూజించిన అఖండ ఫలితం వస్తుంది. బాణలింగం యొక్క సన్నిధానంలో ఉపనయనం జరిగితే ఆ ఉపనయనము స్వయముగా విష్ణువే దగ్గరుండి ఉపనయనం జరిపించిన పుణ్యం పుట్టుతట్టవాడు. విష్ణు స్వయంగా యజ్ఞోపేదం వేస్తే ఎంత అదృష్టం అండి. బ్రహ్మగారు స్వయముగా వచ్చి ఏది డైరెక్ట్ గా, సహజంగా మనకి బ్రహ్మగారే తండ్రి ద్వారా మంత్రోపదేశం చేస్తాడు, కానీ ఇక్కడ మాత్రం ఉపదేశం బ్రహ్మగారే వచ్చి చేసినటువంటి ఫలితం వస్తుందిట. ఆ బ్రహ్మే ఈ బ్రహ్మగారి రూపంలో వచ్చేస్తాడనమాట. అందుకే ఉపనయనాలు అటువంటి ప్రాంతాల్లో చేసుకోవాలి. చేసుకోక సద్వినియోగం చేసుకోకుండా కళ్యాణ మండపాలు పెద్దవి దొరుకుతాయండి అని అక్కడికి వెడితే అది ఒకే కళ్యాణం, క్షవర కళ్యాణం. అసలు కళ్యాణం ఈశ్వర సన్నిధానమే. అందువల్ల వీలున్నంత వరకు అటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకే ఈ మహానుభావుడు అక్కడికి వెళ్ళాడు. ఆ శివుణ్ణి చూడగానే ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. ఎక్కడో పూర్వజన్మ సంస్కారం ఉంది, అతడేం పెద్ద పండితుడు కాదు, కేవలం పేదవాడు, అందున చతుర్థుడై పుట్టాడు. అయినా సరే శివలింగాన్ని చూడగానే ప్రేమ కలిగింది. వెంటనే ఈశ్వర అంటూ వెళ్ళి ఆ లింగాన్ని కౌగిలించుకున్నట్ట. ఆనందంతో కన్నీళ్లు కారే. ఈ కన్నీళ్లు శివలింగం మీద పడ్డాయి, అదే అభిషేకం అయిపోయింది. ఆ తదనంతరం ఆ చుట్టుపక్కల ఉన్న చెరువుల్లో ఉన్న తామర పువ్వులు తీసుకొచ్చాను. ఈశ్వరుడికి పద్మములు అంటే చాలా ఇష్టం, అందుకని నేను వెళ్ళి నాకు తెలియకపోయినా ఆ జన్మలో చక్కని తామర పువ్వులు పట్టుకొచ్చాను. ఆ తామర పువ్వులు శివుడి మీద పెట్టాను. సుస్పష్టంగా చెప్పాడు ఏమని 34వ శ్లోకంలో చెప్పేశాడు. తల్లింగం స్నాపితం పూజా విహిత కమలైహి శుభైహి. లింగమును కన్నీటితో అభిషేకించి తర్వాత శుద్ధ జలంతో అభిషేకించాం. పరమ పవిత్రమైన తామర పువ్వులతో పూజించాం. అప్పటికే ఆకలికి మాడిపోయాను, నడిచి నడిచి వచ్చాను కదా. అందువల్ల శివుణ్ణి భజించడానికి కంఠం రావడంలా, నమశివాయ అందామంటే నోట్లోంచి మాట స్పష్టంగా రావటం లేదు. అయినా సరే శివ శివ అని మెల్లిగా కంఠంతో పలుకుతూ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ప్రాణం పోయింది. ఈశ్వరుడికి కన్నీటితో అభిషేకం చేసి తామర పువ్వులతో పూజించి శివనామస్మరణం చేస్తూ ప్రదక్షిణ చేస్తూ ప్రాణం విడిచిపెట్టడంతో నేను తర్వాత జన్మలో ఒక పరమ పవిత్రమైన వేద పండితుల ఇంట్లో విప్రగృహంలో జన్మించా. నాకు పూర్వజన్మ గుర్తున్నది. శివాభిషేకం చెయ్యక శివుణ్ణి పూజించక ఈ సంసారంలో ప్రవేశించడం వల్ల లాభమేమున్నది, ఎప్పుడూ ఒకప్పుడు పోయే శరీరమే కదా అని చిన్నప్పటి నుంచి నేను మోగగా ఉండడం మొదలు అసలు మాట్లాడడం మానేశాను. ఎవరితో మాట్లాడకుండా లోపల లోపలే శివశివ శివశివ అనుకునేవాడిని. చివరికి నాకు ఒక పేరు పెట్టారు, వీడు మాట్లాడటం లేదు, శివుణ్ణి చూచి పూజిస్తున్నాడు, వీడికి ఈశానుడు అని పేరు పెడదామని. ఆ జన్మలో నా తండ్రి గారు నాకు ఈశానుడు అని పేరు పెట్టారు. పైగా మా తండ్రి గారు అప్పటికే ముసలాడు, లేక లేక నేను పుట్టాంట ఆ జన్మలో. మా నాన్న ఆ జన్మలో అనమాట, మా తండ్రి గారు ముసలాడు, ఏదో ఈశానుడని పేరు పెట్టాడు. ఇక ఆయన కష్టపడి వార్ధక్యంలో ఉపాసనా బలంతో కొడుకుని పొందాను. వీడంటే మోగగా ఉంటున్నాడు, మాట్లాడటం లేదు, ఈ మోగతనం పోగొట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చుట్టుపక్కల ఉన్న వైద్యుల్ని పిలిపించాడు. వాళ్ళు వచ్చారు. ఒకడు సరస్వతి లేహ్యం పోశాడు, ఒకడేదో కషాయం పోశాడు, ఒకడేవో మందులు గుళికలు వేశాడు. ఎవరు ఎన్ని మందులు ఇచ్చినా నేను కావాలని మోగతనంతో ఉండడం వల్ల నా మోగతనం పోలేదు, నేను మాట్లాడలేదు. క్రమంగా మా తండ్రి కూడా పరమ దుఃఖం పొందాడు. ఇంక వీడికి చదువు రాదు, మాట రాదు అనుకున్నాడు. కానీ మా నాన్న ఒక్క విషయంలో మాత్రం సంతోషించాడు, నా కొడుకు మోగవాడైతేనే, మాట్లాడకపోతేనే, ఏ పని చేయకపోతేనే, వీడికి శివభక్తి ఎక్కువ, ఊళ్ళో ఉన్న శివాలయానికి నిత్యం పెడతాడు, శివుణ్ణి యథాశక్తిగా అభిషేకం చేస్తున్నాడు, తామర పూలతో పూజ చేస్తున్నాడు, ఈశ్వర భక్తి వల్ల ఇవాళ కాకపోతే రేపైనా వీడికి మాట వస్తుంది అనుకున్నాడు. ఇలా ఉండగా ఆ ముసలివాడైన తండ్రి మరణించాడు. నిరంతరం శివుడి పూజ వల్ల నా కొడుకు బాగుపడతాడు, శివుడి పూజ వల్ల బాగుపడతాడు అని చచ్చిపోయేటప్పుడు కూడా శివుడి పూజ అనుకోవడం వల్ల మరణించిన ఆ జన్మలోని నా తండ్రి కైలాసానికి వెళ్ళిపోయాడు. అంటే ఏ వంకతో అయినా శివనామస్మరణ ఎంత గొప్పతో గుర్తుపెట్టుకోండి. శివుడి వల్ల నా కొడుకు బాగుపడతాడని అనుకున్నా కూడా శివ అన్నాడు కదా, అందువల్ల తరించాడు. అందువల్ల ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని, బంధుత్వంతో కాని, భయంతో కాని, ఏదో స్వార్థంతో కాని, ఏ వంకతో అయినా శివనామస్మరణం చేస్తే సమయం వచ్చినప్పుడు ఆ స్మరణ నిన్ను రక్షించి తీరుతుంది, లేదా ముక్తైన ఇస్తుంది. ఇక మా నా తండ్రి పోయాక నాకు ఎవడు అదుపులో పెట్టేవాడు కనపడలేదు. మా అమ్మ ఎప్పుడో ముందే పోయింది, తండ్రి లేడు, బంధువులు లేరు, మూర్ఖుడు వీడు, వీడికి అన్నం పెట్టడం దండు గాని బంధువులు దగ్గరికి రాలేదు. అప్పుడు నేను అమ్మాయ్యా ఇక నాకే బాంధవ్యం లేదు, ఏ సంబంధం లేదు ఎవరితో, ఏ పోనారాయణ, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అనుకునే ఆనందంతో ఆ ఇల్లు విడిచిపోయాను. ఆ ఇల్లు దాయాదులు స్వాధీనం చేసుకున్నారు. నేను అలా బయలుదేరి క్షేత్రాలు చూసుకుంటూ ఎక్కడ శివాలయం కనపడితే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి యథాశక్తిగా శివుణ్ణి పూజించి లోపల లోపలే పైకి మాట్లాడకుండా నమశివాయ నమశివాయ అనుకునేవాడు. ఇలా 100 సంవత్సరముల జన్మలో మౌన వ్రతంతో లోపల లోపలే శివుణ్ణి పూజించగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి భక్తిరానిది, నూరు సంవత్సరాల కాలం గడిచింది నీకు, కానీ ఒక్కనాడు కూడా ఎవరితో మాట్లాడలేదు, వస్తువుల మీద నీకు వ్యామోహం లేదు, పౌరవ్రతం అవలంబిస్తూ లోపల లోపలే నా నామస్మరణం చేశావు. ఇది అపూర్వ భక్తి. మరొక మాట, నాకు పత్రములలో బిల్వము, పుష్పములలో తామర అంటే ఎక్కువ ఇష్టం. తామర పువ్వులతో కూడా పూరజములు ఈజములు పూజించావు. ఇవన్నీ నన్ను ఆనంద పెట్టాయి, అందుకే నీకు వరం ఇస్తున్నాను. ఏం కావాలో కోరుకో అంటే, నాకు శాశ్వతంగా ముసలితనము మరణము లేకుండా వరం ఇమ్మన్నట్టే. ఇది కుదరదు అన్నాడు శివుడు. ఎప్పుడో ఒకప్పుడు సామలసింది ఎవడైనా సరే. మృత్యురు జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాప్త శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. నాయన, శరీరం పుట్టడంతో ప్రతి జీవికి మృత్యువు కూడా వాడి వెంట పుడుతుంది. అంటే ఒక మనిషి పుట్టాడంటే వాడితో పాటు వాడి మరణం కూడా పుట్టింది. ఆ మరణము అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవా నూరేళ్ల తర్వాత అయినా సరే ప్రాణినా ప్రాణికి జీవికి మృత్యుహు మరణము ధ్రువం వై తప్పదు. గ్యారంటీ కార్డు ఏదన్నా ఉందంటే ఇదే. పెర్మనెంట్ రెసిడెన్స్ ఏంటంటే చావడమే, కాబట్టి చావు తప్పదు. నువ్వు ఉత్తముడివి గనక నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నా. నీ శరీరం మీద ఒక్కొక్క వెంట్రుకు ఊడినప్పుడల్లా నీ ఆయువు తగ్గుతుంది, కానీ ఒక బ్రహ్మగారు వెళ్ళిపోయినప్పుడు అంత కల్పములకు అన్ని కల్పములకు మాత్రమే నీకు శరీరం మీద ఒక వెంట్రుకు ఊడుతుంది. ఊడిన తర్వాత ఒంటి మీద వెంట్రుకలని ఊడిపోయాక అప్పుడు నువ్వు శరీరం విడిచిపెడతావు. ఎంత గొప్ప ఆయువు ఎవరికి ఇవ్వలేదని నీకు ఇచ్చినట్టుగా ఇది మార్కండేయుడి ఆయువు కంటే గొప్పది కదా. ఎందుకంటే మరి అసలు బ్రహ్మాయువు ఎక్కడ? అటువంటి బ్రహ్మ పోతే ఈయనకు ఊడేది ఆఫ్టర్ ఆల్ ఒక్క వెంట్రుకట. అలాంటి వెంట్రుకలు మొత్తం శరీరం మీద ఉన్నవన్నీ ఆఖరి దాకా ఊడిపోతేనే ఈయన శరీరం విడిచిపెడతాడట. ఇంకో విచిత్రం తెలుసా, సాధారణంగా నెత్తి మీద వెంట్రుకలు ఊడితే మాత్రం మనిషి అందం తగ్గుతుంది అంటారు. మరి నాకు తెలియదు, మొత్తం తల బట్టతలు వస్తే కొంతమందికి కొంత అసహ్యం ఉంటుంది, కొందరు గుండె అన్నం అనుకోండి. కానీ ఇది అలా కాదు, నీ వెంట్రుకలన్నీ ఊడిపోయినా నీ తల బట్టతలైనా నువ్వు మాత్రం చూసేవాడికి అందంగానే కనపడతావు అని కూడా వరం ఇచ్చాడు. అది ఒక అందం కదా, వెంట్రుకలు ఊడిపోతూ ఉంటే అందులో మూతి మీద ఇప్పుడు ఈ వేపు ఊడిపోయి ఈ వేపు మిగిలింది అనుకోండి వేసం, అది ఏం బాగుంటుంది చూడటానికి, ఆలోచించండి. కానీ అలా కదట, అన్ని వెంట్రుకలు ఊడేదాకా బతుకుతావు, వెంట్రుకలు ఊడుతున్నప్పటికీ నీ శరీరం మాత్రం చూచేవాడికి ఆహ్లాదంగా ఉంటుంది. నీ శరీరం నుంచి నిత్యం సువాసన వస్తుంది, అంటే నీ శరీరం పరిమళ భరితం సౌందర్య భరితం. అలా బతుకు ఆయన. శివ పూజని వికసించిన తామర పువ్వులతో చేసినటువంటి వాడు అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడని లోకానికి చాటు అన్నాడే. ఇది గుర్తుపెట్టుకోండి, శివుడు వరమిస్తే ఈ మాట అన్నాడు. బ్రహ్మహత్యాదిభి పాపై ఉచ్యతే శివ పూజనాత్ బ్రధ్నాబ్జై ఇతరైర్వాపి కమలై నాత్ర సంశయ. అది కూడా వికసించిన తామరలు అంటే తామర పూలు అలా విడదీయాలి, రేకులు విడదీసి చక్కగా మధ్యలో కర్ణిక దుద్దు కనపడేలా చేసి ఆ పువ్వులతో పూజించిన. లేక ఇతరై అన్నాడు, ఒకవేళ తామర పువ్వులు దొరకకపోతే తామర పువ్వులు ఇదే అనుకుని ఏ మల్లెలతోటో లేక శంఖ పుష్పాలతోటో మందార పుష్పాలతో పూజించినా సంతోషిస్తాను, కానీ వీలున్నంత వరకు తామర పువ్వులను, అది కూడా వికసించిన తామర పువ్వులతో నన్ను పూజిస్తూ నన్ను మెప్పిస్తే అటువంటి వాడు బ్రహ్మహత్య వంటి మహాపాపముల నుండి కూడా విముక్తుడవుతాడు. మనస్సు లగ్నం చేసి పూజ చేస్తే వాణ్ణి ఇటువంటి ఆయువు కలిగిన వాడిని చేస్తాను అనగానే నేను అలాగే ఆనందంగా చాటుతానన్నా. ఇప్పుడు అర్థమైందా నాయన మార్కండేయ? నాయన ఇంద్రజమున, ఇది నా ఆయువు యొక్క రహస్యం. ఇంత గొప్ప ఆయువు పొందడానికి మూల కారణం నేను ఈశ్వరుని ఉపాసించడమే. మార్కండేయుడు ఎలాగో ఈశ్వర ఉపాసకుడు కనుక అతనికి ఉపాసన ఇవ్వక్కర్లేదు. ఇంద్రజమున, నీకు ఇస్తున్నావు నువ్వు కోరేవు గనక అని అతనికి పంచాక్షరి మంత్రములు ప్రణవంతో పాటు ఉపదేశం చేశాడు. దాన్ని ప్రాసాద పంచాక్షరి అంటారు. ప్రణవ పంచాక్షరి అని కాని ప్రాసాద పంచాక్షరి అని కాని షడక్షరి అని కాని పిలుస్తారట. ఓం నమశివాయని ఉత్తి నమశివాయని పంచాక్షరి అంటారు. కాబట్టి ఓంకారంతో కూడినటువంటి పంచాక్షరికి మూడు పేర్లు ఉన్నాయి పురాణాల్లో. షడక్షరి లేదా ప్రాసాద పంచాక్షరి లేదా ప్రణవ పంచాక్షరి. ఎక్కువగా ప్రసాద పంచాక్షరి అనే పదమే పూర్వం వాడేవారు. ఈశ్వరుడి యొక్క ప్రసాదమును అందించే పంచాక్షరి గనక ప్రసాద పంచాక్షరి అంటారు. అర్జునుడు ఇలా చేశాడని మనకి హరవిలాసంలో చెప్పారు. ఏమని, పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ చించన్ మంత్ర పరంపరా పరమనిష్ట తత్పరత్వంబునం మంచుంగొండ అనుంగు పెండ్లి కొడుకు మధ్యాహ్న కాలంబు సేవించు నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితం. అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు, శివుణ్ణి పూజించాడు. అప్పుడు మధ్యాహ్నం పూట ప్రసాద పంచాక్షరీ మంత్రం చదువుతూ పూజించాడు అని ఉన్నది హరవిలాసం. చాలా గొప్ప ఘట్టం. అదే కిరాతార్జునీయం, అదే శివపురాణం అనుకోండి. శివపురాణంలో చాలా బాగా విన్నారు ఇదివరకు మీరు. అటువంటి మంత్రం మీరు ఇచ్చాడు. నువ్వు శివుణ్ణి పూజించని ఒక లింగమును కూడా ఇచ్చాడు. ఇక మార్కండేయుడు నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంద్రజుమ్రుడు ఈ మంత్రాన్ని సేకరించి భక్తి శ్రద్ధలతో విడిచిపెట్టకుండా శివుణ్ణి పూజించాడు. మంత్రం అనుష్ఠానం విడిచిపెట్టలేదు, శివ పూజ విడిచిపెట్టలేదు. వీలున్నప్పుడల్లా పుష్పాలతో పూజించాడు, ఇంకా రకరకాల ద్రవాలతో కూడా అభిషేకం చేశాడు. ఏమేంటి వాటితో అభిషేకం చేశాడు? సర్వే వరాహ సుధాకారాహ శర్కరాహ మధు షట్రసాహ తతస్తే సాధు సంసర్గం సంప్రాప్త శివ శాసన. శివుడు అనుగ్రహం కావాలంటే కొన్నింటితో అభిషేకం చెయ్యాలి. అందులో ఒకటి శర్కర అంటే పంచదార. శర్కర అనే సంస్కృతమే తెలుగులో చక్కెర అయింది. ప్రకృతి వికృతి అని పూర్వం నేర్పేవారు చక్క. శర్కర చక్కెర. అలాగే అంబ అదే అమ్మ, ఇవన్నీ నేర్పేవారు చక్క. కృష్ణ కన్న ఏం తెలుగు పోగొట్టేస్తున్నారు. ఉన్న చోటేమో కాస్త కోస్త మిగులుతున్న చోటేమో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఉన్న తెలుగును కూడా తప్పారేశారు. అసలు ఏం తెలుగు అండి? ఇప్పుడు వచ్చే పుస్తకాల్లో తెలుగు చూస్తే భయం వేస్తున్నారట. దాక్కుని ఉంటాయి దారిని, ఇరుక్కుని ఉంటాయి, ఇదే లాంగ్వేజ్. ఇవో పాటల, ఇవో పద్యాల, అద్భుతంగా చక్కగా ఉండేది. పూర్వం తెలుగు మాస్టర్లు అందంగా చెప్పేవారు. పిల్లలకి చిన్నప్పటి నుంచి పద్యాలు కంటస్థం వచ్చేవి. అసలు పద్యాలు తీసిపారేస్తున్నారు, ఛందస్సు లేదు. నానా చెత్తతో తెలుగుని పాడి చేస్తారు, యూనివర్సిటీని భ్రష్టం చేసి పారేస్తారు. మళ్ళీ సరైన పండితులను అందులో పెడితే దేశానికి ఉపయోగపడండి. యూనివర్సిటీని బాగుపడితే ఎలిమెంటరీ సెక్షన్ నుంచి బాగుపడుతుంది. పాత తరం అంతా రిటైర్ అయ్యాక ఎక్కువ భాగం పాడైపోతున్నారు. ఎటువంటి వ్యాకరణ వేత్తలు పుట్టిన దేశం మంది, గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు. ఆ సరుకును మేము చూసాం కళ్ళారన్నమాట. కాలం ప్రభావం, మళ్ళీ ఆ భగవంతుడే రక్షించుకోవాలి. ఇప్పుడంతా ప్రైవేట్ వాళ్ళే రక్షిస్తున్నారు. యూనివర్సిటీలు మాట ఎలా ఉన్నా ఇలా పాపం చాలా మంది పిల్లలు నా దగ్గర చేరారు. ఈ మధ్యన కుర్రాడు చేసి అవధానం నేర్పడని అవధానం నేర్చుకుంటాడు తక్క. ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు, ఆస్ట్రేలియాలో అమెరికాలో నేర్చుకుని బాగుపడుతున్నారు. ఇక్కడ మన దేశంలో ఉండి హాయిగా పక్కనే ఉండి రాకుండా చదువుకోకుండా దెబ్బతింటున్నారు చాలా మంది ఉన్నారు. నువ్వు ఎంత ఇంగ్లీష్ చదువుకున్నా నీకు సంస్కృతం తెలుగు రాకపోతే నువ్వు ఎప్పుడు పనికిరాని వాడి అవుతావు. నీ మాతృభాష నీకు తెలియనప్పుడు నువ్వు పరాయి భాషలో ఏమి ఏడుస్తావు? కాకి కావు అని లేకపోతే ఇంకేముంటుందండి. కనీసం కాకులకున్న జ్ఞానం మనం వాడకుండటం లేదు తెలుగు వాళ్ళకి. కాకులు చక్కగా వాటి లాంగ్వేజ్ లో కావు కావు అంటాయి. అప్పుడు కావు కావు అని తెలుగులో పలుకుతున్నాయి తెలుసా? కావు రక్షించు అని అర్థం. కావు కావు అంటే వెంటనే దేవుడు వచ్చి రక్షిస్తున్నాడు. నువ్వు తెలుగు వాడు పట్టించుకో. మనని అందరూ అసహించుకుంటారు. అందుకే కన్నడం వాళ్ళని చూసి నచ్చుకోండి, చక్కగా కన్నడంలో వాడతారు. తమిళులకి చెప్పక్కల, అంత భాషాభిమానం ఎవరికి ఉండదు ఈ ప్రపంచంలో. అందరూ వాళ్ళ లాంగ్వేజ్ లో వాడతారు. ఒక్క ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపిస్తే హౌడు యుడు అంటారు. అసలు పొరపాటు తెలుగులో మాట్లాడనమాట. ఇద్దరు తెలుగు వాళ్ళు వస్తే నాలుగు సంఘాలు మళ్ళీ అక్కడ. ఏమొచ్చిందో మరి తెలుగు? తెలుగు వాడికి తెగులు పట్టకుండా తెలుగును రక్షించుకునే భాగ్యం మనందరికీ ఇవ్వాలని కోరుకుంటాం. ఎందుకంటే అంత మాటల చాలా గొప్ప భాష కదండి ఇది. మహానుభావుడు పోతన లాంటి వాడు భాగవతాన్ని తెలుగులో రాసి ఒక అమృతరసం ఇచ్చి వెళ్ళిపోయారు. ఇన్ని కావ్యాలు వచ్చినా ఆ బందర పోతన గారికి సాటి వచ్చేటటువంటి కావ్యం రాసిన వాడు ఎవడన ఉంటాడో? ఎంత అద్భుతం, ఎంత తేనె. అసలు అవి చదువుతూ ఉంటే శరీరం గగురుపాటు గురవుతుంది మనకి. ఆ వచనాలు, ఆ గద్యాలు ఎడతెరపు లేకుండా చదివారు. చదివితే భాష మీద పొట్టు వచ్చేసుకున్నమాట. మళ్ళీ ఈశ్వరుణ్ణి ప్రార్థించుకుందాం. ఏది ఆమె అయితేనే మొత్తం మీద చక్కెరతో తేనెతో ఇంకా షట్రసాలతో పాలతో పెరుగుతో వీటన్నిటితో అభిషేకం చేసి మహా సంపదలు పొందాడు. ఏ సంపదలు? తపస్సంపదలు పొందాడు. అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకుని నీకు శాశ్వతమైనటువంటి అవకాశం ఇస్తున్నాను, నువ్వు శాశ్వతంగా కైలాసంలో ఉంటావు, కానీ కైలాసానికి వచ్చే ముందు సంవర్తుడు అని పేరు కలిగిన వాడు ఒకడు కాశీలో ఉంటాడు, వాడిని చూస్తేనే నా దగ్గరికి వస్తావు, అతన్ని ఆశ్రయించు. ఎందుకంటే శివుడి దగ్గర శాశ్వతంగా ఉండాలంటే సంపూర్ణ గురుకటాక్షం కావాలి. రామసుని కొద్ది కాలమే సేవించావు, సంవర్తుడు అనేవాడు గురువుల్లో కల్లా గొప్ప గురువు, ఆ గురుకటాక్షం ఉంటేనే నా దగ్గరకు వస్తావు. నీకు కైలాసవాడు కాయు, కానీ సంవర్తుడిని పట్టుకుని ఆయన ఆశీస్సు తీసుకున్నాడు. మళ్ళీ కూడా మేలు పెట్టాడు, నీకు పదవిస్తాను, వచ్చే ముందు సంవర్తుడి దగ్గరికి వెళ్ళు. మళ్ళీ ఆయనకి గుండెలో కొంచెం బాంబు పడింది, ఈ సంవర్తుడు ఎవరో తెలియదీనికి. వెంటనే నారదుడిని అడిగాడు, నారద మహర్షి ఎవరండి ఈ సంవర్తుడు అన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, బృహస్పతి తమ్ముడు ఈయన, అంగిరుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉన్నాడు, ఆ అంగిరుడి యొక్క వంశంలో పెట్టినవాడని అంగిరస గోత్రులు అంటారు. ఈ అంగిరుని కొడుకులు ముగ్గురులో పెద్దవాడు దీర్ఘతముడు, రెండో వాడి పేరు బృహస్పతి, మూడో వాడు సంవర్తుడు. నిజం చెప్పాలంటే సంవర్తుడికున్న జ్ఞానములో వెయ్యో వంతు మాత్రమే బృహస్పతి దగ్గర ఉంది. కానీ బృహస్పతినే మనం మహాత్ముడు అంటున్నాం, ఆలోచించండి, బుద్ధికి బృహస్పతి అంటున్నాం. బృహస్పతి కంటే 1000 రెట్లు ఎక్కువ పాండిత్యం తపశ్శక్తి కలిగిన వాడు సంవర్తుడు అంటే. కానీ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది ఇక్కడే, బృహస్పతి గారికి పదవి వచ్చింది, సంవర్తుడు వచ్చి ఒక రోజున నేను కూడా సర్కంలో నీతో పాటు దేవతలకి గురువును అవుతానన్నట్ట. కుదరదు, ఒక పదవిలో ఒకటే ఉండాలి, నువ్వు వస్తే నా పేరు తగ్గిపోతుంది, నువ్వు వచ్చే ఉంటే డామినేట్ చేసేస్తావు అన్నాడు. తమ్ముడి మీద పక్షపాతం వచ్చింది ఇక్కడ. ఈ ఎంత గొప్పవాడినైనా విడిచిపెట్టమేమో కదా, నా తమ్ముడు నాకంటే పెద్ద పేరు తెచ్చుకుంటాడేమో, గొప్ప పేరు తెచ్చుకుంటాడేమో, అందుకని స్వర్గంలో నీకు పదవి ఇవ్వనన్నాడే. అప్పుడు ఈయన, అన్నగారంతటి వాడు జ్ఞాని, నా వల్ల తన కీర్తి తగ్గిపోతుందేమో అనుకున్నాడు, ఇంకెందుకు ఈ పదవి అనుకుని వైరాగ్యంతో ఒక గోచీగుడ్డ ధరించి కాశీ దగ్గర ఉన్న శ్మశానాల్లో మకాం పెట్టాడు. అవధూతగా మారిపోయాడు, ఎవరి జోలికి వెళ్ళాడు, మహాతపస్సు చేసుకుంటాడు ఆయన. ఆయన దర్శనం చేసుకున్నావా నీకు ముక్తి అన్నట్ట నారదు. కాని మరి అతన్ని ఎలా పట్టుకోవటం? సంవర్తుడు శ్మశానంలో ఉంటాడు, కానీ అతడే సంవర్తుడు ఎవరికి తెలియదు. శ్మశానంలో చాలా మంది ఉంటారు, వీడు గోచిగొట్టు వీడు తిరుగుతాడు, పిచ్చాడులో ఉంటాడు. అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. ఈ అవధూతలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇంద్రజమున నీకు సులభోపాయం చెబుతాను, కాశీ నగరం దగ్గర శ్మశానానికి వెళ్లే ప్రాంగణం ఒకటి ఉన్నది, అక్కడ మణికర్ణికా ఘట్టానికి వెళ్లేటటువంటి ప్రాంగణం దగ్గర, అక్కడ ఒక శవాన్ని పెట్టు, శవం దగ్గర నిలబడి అటు ఇటు చూడు. శవం చూడగానే ఎగిరి గంతులు పారిపోయేవాడు ఎవడో వాడే సంవర్తుడు. శవం కనపడిన వెంటనే ఒక్క దూకు దూకి పారిపోతాడు, వెంటనే ఆయన పట్టుకో. ఓరి నాయను, ఆయన చాలా పరీక్షలు పెడతాడు, ఆ పరీక్షలు నువ్వే ఎదుర్కొంటావు. ఎన్ని పరీక్షలు పెట్టినా నువ్వు సంవర్తుడివి, అవధూతవి, దత్తాత్రేయుడి వంటి వాడివి, బృహస్పతి తమ్ముడివి, నీ పాదములు విడిచిపెట్టమని గట్టిగా పట్టుకుంటే ఆయనని అనుగ్రహిస్తాడు. ఆయన పరీక్షల్లో కనుక నువ్వు నెగ్గలేదనుకో, ఇంతవరకు కష్టపడి నువ్వు సంపాదించిన పుణ్యం కూడా పోతుంది. గురువు దగ్గరికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళిన తర్వాత ఆయన పరీక్షలు ఎదుర్కోవాలండో, చావులో చావు దెబ్బలు పడతాడు, తిప్పుతాడు, కొడతాడు, గిల్లుతాడు, ఎన్నెన్నో అంటాడు, అవి తట్టుకుంటేనే వెళ్ళాలి. తట్టుకుంటే ఈ జన్మలో మోక్షం వస్తుంది, లేదా మళ్ళీ పెంట తట్లో పడిపోతాం, తర్వాత నీ ఇష్టం. ఎలాగైనా శివుడు చెప్పాడు కదా వెళ్ళాలి కదా, అందుకని నారదునికి నమస్కరించి రామసుడికి నమస్కరించి కొంచెం దీవించండి, నేను వెళ్లే పనిలో దిగ్విజయం కలిగేటట్టు అన్నట్ట. అనగానే వారంతా మనోవాంఛా ఫల సిద్ధిరస్తు అన్నారు. ఇక ఈయన బయలుదేరాడు. పుట్ట ఒకటిన వారణాసి వెళ్ళాడు, అత్యంత పవిత్రమైన దివ్యక్షేత్రం వారణాసి. ఇక వారణాసి తలుచుకుంటే శరీరం గగురుపాటుకు గురికారు వాడు ఎవడన ఉంటాడా? అందుకే ఈ స్కాంద పురాణంలో ఆఖరికి పెట్టాం కాశీఖండాన్ని, ఎందుకంటే మధురైన సమాపయే, మధురమైన దాంట్లో పూర్తి చేయాలి. భోజనం ఎప్పుడు కూడా చివరిన తీపితో పూర్తి చేయాలి. పెరుగన్న తిన్నాక అంత ఎంతో లడ్డూయో లేకపోతే ఏ సత్యనారాయణ ప్రసాదము పాయసం అట్టి పెట్టుకుని దాంతో పూర్తి చేయాలి. అది నియమం అవసరం, పురాణాల నియమం, ఆహార నియమం. గుర్తుపెట్టుకోండి ఏమిటో శ్లోకం, మధురేణ సమాపయ్యేది. అందుకే చాలా మంది మజ్జిగ అన్నంతనాక అరటిపండు తింటారు, కనీసం అది తీగా ఉండే అరటిపండు. పూర్వకాలకు అరటిపండు, ఇప్పుడు అరటిపండేటి దిక్కు వాళ్ళకి అన్ని కెమికల్స్. లేకపోతే అరటిపండు ఇంత రాంత పొడుగుంటుందా, చక్కగా ఎంత ఉండే అరటిపండు, ఇంత పొతకల్లా అయిపోయి తింటే ఏం రుచి ఏడుస్తున్నాయి. యాపిల్ పండు చూస్తే నిగనగలు అడిపోతే రంగులు, రోడ్డు మీద పెట్టుకుంటే 3 రోజులు ఉపన్యాసం చెప్పలేకపోయారు ఒకసారి, నాలికంతా పొక్కిపోయింది. అన్ని కల్తీలే, మనుషుల మనస్సులు కల్తీ, శాల్తీ కల్తీ, రోగాలు కల్తీ, అరటిపండు, మామిడి పండు, బత్తాయి పండు, అసలు దిక్కుమాల పళ్ళు అన్ని కల్తీ. కల్తీ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వీలాంటి పుణ్యాత్తులే. అలా అనకపోతే రేపు రాదు. కాబట్టి మొత్తం మీద ఏది ఏమైతేనే సర్వం కల్తీమయం. శ్లోకం రాసుకోవచ్చక్క మీరు, కల్తీమయం జగత్ సర్వం. ఇందులోంచి బయట భారీ ఈశ్వరాన్ని ప్రార్థించండి. ఈయన బయలుదేరేటట్టు బయలుదేరి గురువులకు నమస్కరించుకుని గురువుల యొక్క కటాక్షంతో కాశీ చేరాడు. ఆ కాశీ కోసం ఇంత మాట చెప్పాను అనమాట, అది మధురమైన నగరం, మోక్ష నగరం, మరణ మాత్రము చేత ముక్తిని ప్రసాదించే నగరం, జీవితంలో ఒకసారి అయినా చూడవలసినటువంటి దివ్య నగరం అది. ఆ నగరానికి ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఎవరు అడుగు పెట్టలేరు. అటువంటి దివ్యమైన వారణాసి క్షేత్రానికి చేరాడు. చేరి చేరడంతో శరీరం గగురుపాటు గురైపోయింది అనమాట. ప్రాళేయాచల కన్యకావదన సుంభత్పద్మ సౌరభ్యము గురోలంగల్గియు తుష్టిలేక మునివృత్తు క్రోడాబ్జ సౌగంధ్య లీలాలాలిత్యము గోరు నొక్క శితరోలం బంబు నైజాకృతిను దాలు దిల్చు పరాశులం భ్రమర కీటన్యాయ లీలం పురి. అక్కడ కాశీలో ఒక తుమ్మెద ఉంది. ఆ తుమ్మెద తెల్ల తుమ్మెద, నల్ల తుమ్మెద కాదు. తుమ్మెదలు ఎలా ఉంటాయి సాధారణంగా మీరు తుమ్మెదలు చూసే ఉంటారుగా, పువ్వుల మీద వాళ్ళు జమ్మంటూ తేనె తవ్వుతాయి. తుమ్మెదలన్నీ నల్లగా ఉంటాయి, కానీ కాశీలో ఓ తెల్ల తుమ్మెద ఉన్నది. ఈ తెల్ల తుమ్మెదకి తేనె తాగడానికి ఓ తామర పువ్వు దొరికింది. టండోయ్ ఏమిటా తామర పువ్వు? ప్రాళేయ అచల కన్యక వదన సంహత్ పద్మం. ప్రాళేయ అచలము అంటే హిమాలయ పర్వతం, మంచు కొండ. ఆ మంచు కొండకు కూతురు పుట్టింది. అంటే ఎవరు? పార్వతీదేవి. ఆవిడ యొక్క ముఖం ఒక గొప్ప తామర పువ్వు, వికసించిన తామర పువ్వు. పార్వతీదేవి ముఖము అనే ఒక వికసించిన తామర పువ్వు మీద ఈ తెల్ల తుమ్మిద వారిందిట. ఎందుకు ఎవరా తెల్ల తుమ్మిద? అర్థమైతే మీకు శివుడు అమ్మబాబా, మీ ఇంత పండితులు మీకు నేను పద్యానికి ఏ వివరం చెప్పాలి? తుమ్మిద తామర పువ్వులో తేనె తాగుతుంది. శివుడు చాలా తెల్లనివాడు. ఈ శివుడు అనే తుమ్మిద పార్వతీదేవి ముఖపద్మం మీద వాలి అందులో ఉన్న తేనె తాగుతున్నాట. తేనె తాగాక తృప్తి పడాలిగా, అబ్బే తృప్తి కలగలేదట. ఈ తామర పువ్వు ఎంత బాగున్నా ఇంకో తామర పువ్వు ఉంది టండోయ్, ఆ తామర పువ్వులో కూడా తేనె తాగాలనుకున్నట్ట. ఇంతకీ రెండో తామర పువ్వు ఎవరై ఉంటారంటారు? ఎవరండి చెప్పండి? కాశీ కాదు, లేకపోతే గంగానది కాదు, ఇంకోటి కాదు. ముని హృత్తు క్రోడాబ్జ, కాశీలో ఉన్న మునుల యొక్క హృదయ పద్మముల మధ్యలో ఉందిట తేనె. అంటే దీన్ని బట్టి భక్తులు అంటే ఎంత ఇష్టం ఆలోచించండి. మా ఆవిడ ముఖం కంటే భక్తుల హృదయం గొప్పదన్నాడు ఆయన, అందుకే శివుడు అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఎంత భక్త పరాజీరుడో చూసారా? ఆ తేనె తాగిన ఆ వాసన చూసిన తృప్తి లేక ఇంకొక పద్మం కావాలనుకుని వెతుకుతూ ఉంటే కాశీ వచ్చి కఠోర తపస్సు చేస్తున్న మీలాంటి మునీశ్వరులు కనబడ్డారు. మీ మునుల హృదయ పద్మములలో చేరి మధ్యలో చేరి అందులో ఉన్న తేనె తాగుతున్నాడు, అనగా మీ తపస్సుని మెచ్చుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. కేవలం మునుల హృదయాల్లో కోరుకుంటాడు ఆయన. అటువంటి తెల్ల తుమ్మెద శివుడున్నాడు. ఇంతకీ ఎందుకంటారు ఈ పద్యంలో తెల్ల తుమ్మెద అన్నాడు? శివుడు పార్వతీదేవితో పాటు మురుల హృదయంలో ఉంటాడంటే వదిలిపోరు కదా, ఆవిడ ముఖాన్ని చూస్తాడు మురుల హృదయంలో చేరుతాడని. కాదు, ఇక్కడే ఉంది కవిత్వం. ఈ కవిత్వం రాసినవాడు తెనాలి రామకృష్ణుడు. ఈ పద్యం పాండురంగ మహాత్మ్యంలోది. వాడేం సరదా కోసం ఈ తుమ్మెదన్నాడా? తుమ్మెదకి ఒక లక్షణం ఉన్నది, అది పిల్లల్ని పెట్టదు, గుడ్లు పెట్టదు. పేడలో ఉండే, ఆవు పేడలో ఉండే ఒక పురుగును తీసుకుపోయి తన గుడ్లో పెడుతుంది. ఈ పురుగు చుట్టూత అని ఝంకారం చేసి తిరుగుతుంది. ఈ ఝంకారానికి ఆ పురుగు భయపడి తుమ్మెద చేసి ఇలా చూస్తుంది. కొంతసేపటికి ఆ పురుగు కాస్త తుమ్మెద అయిపోతుంది. దాన్ని భ్రమర కీట న్యాయం అంట. అంటే భయపెట్టి ఒక తుమ్మెద పేడ పురుగును తుమ్మెదగా మారుస్తోంది. ఇది దాని సంతానోత్పత్తి విధానం. ఇప్పుడు శివుడు తెల్ల తుమ్మెద. మనందరం ఎవరం? భయంతో బతుకుతున్న వాళ్ళం. దేనికి భయం? తస్థామేమోని భయం, మరణ భయం మనకి. ఇలా మరణ భయంతో ఉన్న మనల్ని ఈ తెల్ల తుమ్మెద ఓ పక్కన పార్వతీదేవి ముఖపద్మంలో తేరి తాగుతూ మురుల హృదయాలు విహరిస్తున్నప్పటికీ మనం అక్కడికి వెళ్ళగానే మరణ భయంతో ఉన్న మన చుట్టూ చెమ్మని తిరుగుతాడు. ఈ తుమ్మెద చంకారం ఏంటది? ఓ తారక మంత్రం అది. ఈ ఓంకారాన్ని మన చెవిలో ఉపదేశిస్తాడు. అప్పుడు మనం కూడా ఈ ఓంకారం వింటూ వింటూ కొంతసేపటికి ఆ శివుడి కేసు అలా చూసి మనం కూడా తెల్ల తుమ్మెద అయిపోతాం. అంటే ఆయనలో కలిసిపోతున్నాం, శివుడు వెళ్ళిపోతున్నాం మనం కూడా. ఈ విధంగా మరణ భయంతో ఉన్న మనల్ని నీకింకా పునర్జన్మ ఎత్తవలసిన అవసరము లేదురా, మరణ భయం లేదురా అని తనలోకి మార్చుకుంటున్న భ్రమరకేట న్యాయంలో ఉండడం కోసం తెల్ల తుమ్మెద అయ్యాడు ఆయన. ఏమి అద్భుతమైనటువంటి ఈ ఊహ ఎవరికైనా వస్తుందా? ప్రాళేయాచల కన్యక వదన సుంభత్పత్వ సౌరభ్యమున్ గ్రోలం గల్గియు తుష్టిరేక మునిహృత్తు క్రోడాబ్జ సౌగంధ్య లీలా లాలిత్యము కోరు ఒక్క శితరోలంబంబు నైజాకృతిన్ డాలొందించు పరాశులన్. ఈ పరుల యొక్క ప్రాణములను అన్నమాట, ఈ భయంతో ఉన్న ఈ మనుషుల యొక్క ప్రాణములను ఏం చేస్తుంది? డాలొందించు, తన వంటి తెల్లని రంగులోకి మార్చేస్తుంది, తెల్లని కాంతినిస్తుంది. నైజాకృతిని డాలొందించు, శివాకృతిలోకి మార్చేస్తుంది. ఎలా మారుస్తుంది? భ్రమరకీటన్యాయ లీలం గురించి భ్రమరకీటన్యాయంతో మారుస్తున్నదట. అందుకోసం ప్రత్యేకంగా ఒక తుమ్మెదర తీసుకొచ్చారు. ఏమి అద్భుతమైన పద్యం, ఏమి కవిత్వం, ఎటువంటి క్షేత్రం ఆ కాశీ! అటువంటి కాశీకి వెళ్ళి అక్కడ జీవిస్తూ అక్కడ పంచక్రోశుల యాత్ర చేస్తూ లేదా కాశీఖండం వింటూ ఓం నమశివాయ అంటూ గురువుల పాదపద్మములను సేవించిన వాడు శివుడు కాక ఇంకేమవుతాడు అన్నాడు ఆయన. అందుకని శివుడిని సేవించాలి అక్కడికి వెళ్ళి. అప్పుడు వీడు శవం కాదు, శివం అయిపోతాడు. ఆ కాశీకి వెళ్ళాడు. చెప్పినట్టే శివ దర్శనం చేసుకున్న తర్వాత ఓ శవాన్ని కొన్నాడు. చాలా శవాలు, అనాథ శవాలు ఉంటాయి అక్కడ. అందులో శవాన్ని ఈ ఇంద్రజమునుడు ఓ 10 కాసులు ఇచ్చి కొన్నాడు. సాధారణంగా ఎవరు పడితే వాళ్ళు శవాలు అమ్మరు. ఎవరన్నా తన తల్లినో తండ్రినో తగలబెట్టాలనుకోండి, అమ్ముతారా? కానీ దిక్కులేని శవాన్ని ఎవడో కొట్టుకుపోతుంటే వీడు 10 రూపాయలు ఇవ్వగానే 10 రూపీస్ అనుకుని ఆ శవం ఉండేట. ఈ శవాన్ని ఆ శ్మశానం దగ్గర 4 రోట్ల కోడల్లో పెట్టి సంవర్తుడు కోసం చూస్తున్నాడు. ఇంతలో దిగంబరుడైన ఒక ఆయన వచ్చాడు. రొట్లోంచి ఉమ్మూత్తూ చీవిడి చిత్తూ మరీ జుగుప్సాకరంగా వచ్చాడు. ఈ చొంగ, ఈ చీవిడి చూస్తే ఎవరైనా ఆయన దగ్గరికి పెడతారా? పైగా దిగంబరుడు. ఆయన ఎక్కడ దాకా వచ్చిన వాడు శవాన్ని చూడగానే అమ్మ బాబో అని చొక్క కెంతుకెత్తి పారిపోవడం మొదలెట్టాడు. వెంటనే అర్థమైపోయింది, ఈయన సంవర్తుడని వెంటబడ్డాడు. ఆ సంవర్తుడు శ్మశానంలో చాలా దూరం వెళ్ళిపోయాడు. చాలా పెద్ద శ్మశానం అంటే ఇప్పుడు ఎక్కడుంది? మడికర్ణికలో ఏదో పిసర కనపడుతుంది మనకి. ఆ రోజుల్లో కాసి ఆ ఘట్టాలు, ఆ శ్మశానాలు, ఆ విధానమే వేరు. అసలు నగరమే మారిపోయింది. ఇన్నాళ్ళ కథకండి, ఒక యోగేంద్రుడు ఒక నరేంద్రుడు మనకి వెళ్ళి ఆలయం ఇచ్చారు. అంత పూర్వం ఆలయం దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు, భయం వేసిపోయింది మనకి. ఎక్కడ చూసినా ఉమ్ములు, ఎక్కడ చూసినా ఈ కిళ్ళి ఉమ్ములు. రామరా, ఇప్పుడు కాశీ మళ్ళీ భూలోక కైలాసం. కాబట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనందరం పూర్వపు ఆలయం ఉన్న చోట కూడా ఆలయ నిర్మాణం జరగడం చూస్తామని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆ శ్మశానంలో ఆయన చాలా దూరం పారిపోయాడు. సంవర్తుడు, అవధూత వెంటబడ్డాడు. ఎవరు? ఇంద్రజమునుడు.
మహర్షి గురుదేవ అవధూత సంవర్త పోకు పోగొంటూ ఉంటే ఆయన విడిపోతూనే ఉన్నట్ట. కొంత దూరం వెళ్ళి అక్కడ ఒక శ్మశానంలో కాలుతున్న చితి దగ్గర నిలబడ్డాడు. అక్కడ ఒక శవం కాలుతున్నది, దాని కపాలం పెట్టిల్లని శబ్దం చేస్తోంది. అక్కడ నిలబడ్డాడు. నిలబడి మూడు కపాలములు మూడు పుర్రెలు త్రికోణాకారంలో పెట్టాడు. త్రికోణాకారం ట్రయాంగిల్ షేప్ లో మూడు పుర్రెలు పెట్టాడు. ఈ కాలుతున్న చితిలో ఉన్న కట్టెలు పట్టుకొచ్చి ఆ కపాలాలు పొయ్యి కింద పెట్టి కింద పెట్టాడట. సాధారణంగా ఇటుకలతో పొయ్యి కడతారు కదా, ఈయన చతురస్రాకారం కాకుండా త్రికోణాకారంలో ఇటో పుర్రె ఇటో పుర్రె ఇటో పుర్రె పెట్టి కిందేమో శ్మశానంలో కాలుతున్న చితి మీద ఉన్న కట్టెలు పెట్టాడు. దీని మీద ఒక పెద్ద పుర్రె పెట్టాడు. అంటే ఈ మూడు కొంచెం పిల్ల పుర్రెలు, ఇది కొంచెం పెద్ద పుర్రె, ఏ కుంభకర్ణుడు లాంటి వాడు పుర్రె అది. ఆ పుర్రె దీని మీద పెట్టాడు. ఇందులో కాసి నీళ్లు పోశాడు. ఆ నీళ్లు కింద మంటగా మరుగుతూ ఉంటే ఎసరటది, ఆ ఎసట్లో బియ్యం పోశాడు. అన్నం వండడం మొదలెట్టాడు. ఇది అన్నం, మీకెవరికైనా కావాలంటే ఆయన భోజనం బాగా పెడతాడట, చక్కగా వండి పుర్రెలో వంట. ఇప్పుడు తీరా మధ్య మధ్యలో బియ్యం ఉడికేయాలో ఎలా తెలుస్తుంది? గరిటతో పూర్వం ఏం చేసేవారంటే ఓ మెతుకు పైకి తీసి అలా నొక్కేవారు. దాన్ని స్థాళీ పులాకన్యాయము అనగా పాత్రలో ఉడుకుతున్న అన్నములో నుంచి ఒక మెతుకుని పట్టుకుంటే ఆ మెతుకు మెత్త అయితే మొత్తం అన్నంతా ఉడికినట్టే, ఒక మెతుకు ఉడకపోతే అన్నం అంతా ఉడకనట్టు భావించి మళ్ళీ ఆ మెతుకు అందులో పారేస్తారు. దాన్ని ఏమంటారు? స్థాళీ పులాక న్యాయము. గిన్నెలో అన్నం వండుతున్నప్పుడు ఉడికిందో లేదో తెలుసుకునే న్యాయం. ఇలాంటి న్యాయాలు మర్చిపోయాం. ఇందాక చెప్పింది భ్రమర కీట న్యాయం, ఇది స్థాళీ పులాక న్యాయం. ఇలాంటి ఎన్ని న్యాయాలు ఉన్నాయోనండి, అవన్నీ మంచి విద్యావేత్తలకి తెలుస్తాయి. సంస్కృతంలో బాగా ప్రవేశం ఉంటే తెలుస్తాయి అన్నమాట. అలాగే తిలతండుల న్యాయం అంటే నువ్వులు బియ్యము ఎండబోస్తే నువ్వులేమో నల్లగా బియ్యం తెల్లగా కనపడతాయి. ఈ తెలుపు నలుపు కలిపి ఉన్నటువంటి దాన్ని తిలతండుల న్యాయం అంటారు. ఎవరికన్నా జుట్టు కొంత నెరిసి కొంత నల్లగా ఉంటే ఇదిగా తిలతండుల న్యాయం రా, అంటే కొన్నేమో నువ్వుల్లో నల్లగా ఉన్నాయి కొన్ని తెల్లగా ఉన్నాయని. ఎప్పుడో ఒకప్పుడు వాటి గురించి చెబుతాయి. ఇప్పుడు మీకు పాఠాలు ఏం చెప్పను, మళ్ళీ పురాణం అనేసి. కానీ మొత్తం మీద ఈ స్థాళీ పులాక న్యాయంతో బియ్యం అలా పట్టుకు చూసి ఎలా చూశాడు అది కూడా గరిట్లేదు. అక్కడ అన్నం పైకి తీయడానికి అక్కడ ఇంకో ఎంత ఎముక ఉంది, అదేదో సినిమాలు ఎంత ఎముక సారా అని లోపలించి చెయ్యి తీసి ఎముకిచ్చినట్టుగా ఆ పక్క నుంచి ఎముక తీసి అందులో బియ్యం పైకి తీసాడట. దాన్ని నొక్కాడు. ఏమి నొక్కినా సరే ఈయన వెళ్ళి మహర్షి అని కాళ్ళు పట్టుకోగానే ఎవట్రా నువ్వు అన్నం వండుకుంటూ ఉంటే కళ్ళకి దన్నం పెడతావు అని వేడి వేడి ఎముక, ఏది అన్నంలో ఉడుకుతున్న అన్నంలో పెట్టి పైకి తీసిన ఎముక ఉందే అంత పెద్ద ఎముక, అంత ఎముకతో నెత్తిమీద తంగన కొట్టాడు. వీడి మాడు పగిలిపోయింది, కపాలం ఒట్టమైనంత పని అయింది. అందులో కర్రతో కొట్టడం కంటే కూడా ఎముక గట్టిగా తగులుతుందండి, పైగా ఎముక ఎవడదు అంత గట్టి ఎముకతో నెత్తిమీద కొట్టగానే తంగం అంది. ఏనుగు బుర్ర గిర్రను తిరిగింది. భూమి గుండ్రముగా తన చుట్టూ తాను తిరుగుతుంటేను అన్నది అర్థమైంది. ఇప్పుడు కళ్ళు తిరిగాయి అనమాట. అయినా సరే నువ్వు కొట్టినా తిట్టినా నీ పాదములు విడిచిపెట్టనన్నట్ట. ఆ తర్వాత ఆయన ఎన్ని యాతలు పెట్టాడండి, నిప్పులు పోశాడు, ఓసారి ముఖం మీద ఉడుకుతున్న అన్నం పోశాడు, ముఖం కాలిపోతే ఏడవకుండా గురుదేవ అన్నట్ట. అప్పుడు ఆయన జాలిపడి ఉఫ్ అని చెయ్యిలా పెట్టి గాలి ఊదాడు. ఉఫ్ఫని నోటితో చేతి మీదుగా గాలి వదలగానే ఆ గాలి తగిలి తగలగానే ముఖం మళ్ళీ అందంగా తయారైపోయింది, ఆ గాయాలన్నీ పోయాయి. అప్పుడు జాలిబడి నీకేం కావాలని అడిగితే నాకు ఈశ్వర కటాక్షం కావాలి, శాశ్వత కైవల్యం కావాలనగా తథాస్తు ఇస్తాను పమ్మన్నాడు. ఇంకేముంది, అందరూ చూస్తూ ఉండగా ఇంద్రదేవుడు కైలాసాన్ని గడిపోయాడు. అందుకని ఏమన్నారు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్తగా. గురుపాద పద్మములను భక్తితో పట్టుకుంటే చాలా శీఘ్రకాలంలో తొందరగా ముక్తి పొందుతాడు సంసారము నుంచి ఎటువంటి జీవి అయినా. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ భూమి మీద మాత్రం మహీక్షేత్రం సుప్రసిద్ధిగా అలా ఉండిపోయింది. నిజానికి అసలు మహీక్షేత్రం ఎక్కువ పేరుండాలి, అయినప్పటికీ ఇదంతా మళ్ళీ మర్చిపోకూడదు. నారదుడు అర్జునుడికి చెప్పాడు కదా, నేను అందులో ఆ సమయంలో ఉన్నాను కాబట్టి చెప్పానని చెప్పి, ఈ మహీక్షేత్రానికి అర్జున నువ్వు వచ్చావు, నీ అదృష్టం బాగున్నది. మహీక్షేత్రం అంటే ఆ రోజులు చాలా పెద్దదండి, ఇప్పుడంతా మారిపోయింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
అదే అడిగాడు అర్జునుడు. ఏమండి ఇంత గొప్ప క్షేత్రం తరచుగా కనపట్టలేదు, లేకపోతే ఇక్కడున్నది రేపు ఇంకో చోటుకు పోతుంది. ఈ మహీనది కూడా ఆ రోజుల్లో వంగ సామ్రాజ్యంలో ఉండేది, అంటే అదంతా బెంగాల్ సామ్రాజ్యంలో ఉండేది, కానీ ఇప్పుడు అది గుజరాత్ లోను మధ్యప్రదేశ్ లోను ఉంది. మరి ఏమిటి తేడా అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ మహీక్షేత్రం ఇన్ని మార్పులకు గురి అవ్వడానికి వరకు అతను చాలా పెద్ద కథ ఉన్నది. నిజానికి ఈ మహీనది మధ్యప్రదేశ్ లో పుట్టి అక్కడ నుంచి గుజరాత్ లోను అక్కడ ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలుస్తున్నది. కానీ ఆ రోజుల్లో కొంత భాగం చీరిక చేయి పశ్చిమ సముద్రంలోనే కాక తూర్పు సముద్రంలో కూడా కలిసేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడు కేవలం మనకి గుజరాత్ లోను మధ్యప్రదేశ్ లోను మాత్రమే దొరుకుతుందండి. అది కూడా మనకు కనపట్ల, ఎక్కువ నీరు లేకుండా అయిపోయింది. దానికి గల కారణం ఏమిటో తెలిసిన, ఒకసారి మహానుభావుడు యమధర్మరాజు గారు కైలాసానికి వెళ్ళాడు. కైలాసంలో శివుడు సభ చేసుకున్నాడు. ఆ సభకి అందరినీ పిలిచాడు. ఆ సభకి అధ్యక్షుడు కుమారస్వామి. అందుకే ఈ పురాణం స్కాంద పురాణం అని పేరు. స్కందుడు అధ్యక్షుడు, పక్కన బ్రహ్మగారేమో ఈ ఉపాధ్యక్షుడు, దానికి కార్యదర్శి విష్ణుమూర్తి, సర్వాంతర్యామి శివుడు అలా చూస్తూ ఉంటాడు. ఆ సభకి అందరూ వెళ్ళారు. యముడు కూడా వచ్చాడు. ఎంతలో అక్కడికి ఈ నదులన్నీ వచ్చాయి. గంగ వచ్చింది, యమున వచ్చింది, మన మహీనది కూడా వచ్చింది. పంచ సరస్సులతో కూడిన మహీనది కూడా వచ్చింది. అప్పుడు అన్ని నదుల్ని పిలిచి బ్రహ్మగారు, మీలో ఎవరు గొప్ప అని అడిగితే నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నయట. ఆఖరణ మన మహీనది లేచింది, అందరికంటే నేనే గొప్ప. కారణం 433 కోట్ల నదులు ఉంటాయి. అందుకే నన్ను ఒకప్పుడు నారదుడు ధర్మవర్మ మహారాజు దగ్గర నుంచి తీసుకుని కలాప గ్రామంలో ఉన్న హరీతుడనే ఋషికి దానమిచ్చాడు. 4-5 కొండములున్నాయి, సౌభద్రము కారంధము మొదలైన సరస్సులుగా మారాయవి, కాబట్టి నాకంటే గొప్పది లేదు అనగానే ధర్మదేవత కోపం వచ్చింది యమధర్మరాజు గారికి. నువ్వు ఎంత గొప్పవాడివైనా, తీర్థం ఎంత గొప్పదైనా తనను తాను పొగుడుకోకూడదు, ఆత్మస్థుతి చేసుకోకూడదు. కాబట్టి నువ్వు తీర్థంగా ఉన్నా ఎక్కువ నీళ్లు నీలో ఉండవు, నువ్వు జనాలకి తెలియవు, గంగకి యమునికి వచ్చిన ప్రసిద్ధి నీకుండదు. కలియుగంలో ఏ పద్మాగర్ గారు శాంత పురాణంలో తప్ప నీ గురించి ఎవరు చెప్పరు, దానివల్ల నీ ఊరికి తెలియదని చెప్పించాడు. చెప్పించగానే మహీనది పక్కున్నది. అప్పుడు స్కందుడి కేసు చూసింది, స్కందుడు తెచ్చాడు, యమధర్మరాజు చాలా పెద్ద పొరపాటు చేశావు, ఎవరు గొప్పవారు అని బ్రహ్మ అడిగితే అప్పుడు తన గొప్పతనం చెప్పుకున్నది. ఎవడన్నా తన గొప్పతనం చెప్పుకోకపోతే సర్టిఫికెట్ ఎవడన్నా అడిగిస్తాడా? ప్రధానం నేను ఉన్నానండి, నేను కొంతకాలం లెక్చరర్ గా ఉద్యోగం చేశాను, ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినప్పుడు నేను గోల్డ్ కండిషన్ ఎంఏ చదువుకున్నాను, పిహెచ్డి చేశాను, నెట్ పాస్ అయ్యానంటే ఉద్యోగం ఇచ్చారా? నేను చవటని, నన్ను పొగుడుకోకూడదు, నేను ఒట్టి పనికి మాత్రండి, నేనేం చదవలేదు అంటే ఉద్యోగం ఇస్తాడా? చచ్చేసాడు, 3 MBA చేశాను, వెళ్ళకూడమా, PhD చేశాను, MBA చేశాను, ఎన్ని కష్టాలు పడి ఎంత చదివితే ఆ రోజుల్లో మాకు ఉద్యోగం ఇచ్చారు, తీసుకొచ్చారా సరదాగా? సంస్కృతం MA, తెలుగు MA, నేను రాయలేదు అనుకోండి అప్లికేషన్ లో, నేను MA పేసవలేదు, సంస్కృతం MA పేసవలేదు, తెలుగు MA పేసవలేదు, హిందీ పేసవలేదు, అయ్యాం ఒట్టి చవట, ప్లీజ్ గివ్ మీ అంటే ఇస్తాడా? ఎందుకు ఇస్తాడు? అన్ని ఉంటేనే ఉద్యోగం రావట్లేదు. ఆ రోజుల్లో కాబట్టి మా అదృష్టం బాగుంటే మాకు మంచి ఇంటర్వ్యూ చేసిన వాడు పొట్లూరి నారాయణ దాస్ గారు ఉండేవారు ఒక ఆయన. నేను సరసిఆర్ రెడ్డి కాలేజీలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టగానే నా పాండిత్యం కనిపెట్టి నన్ను ఎన్నో ప్రశ్నలు వేసి కాలేజీ మీద పద్యం అడిగి ఆసుగా శార్దూల పద్యం చెబితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఆన్ ది స్పాట్ ఇచ్చేసా. తెలుసా మీకు ఏమి రికమెండేషన్ లేదు, నాకు ఎవడో తెలియదు అక్కడ. కేవలం ఇంటర్వ్యూతో ఉద్యోగం పొందాం ఆ రోజుల్లో. ఇప్పుడేమిటి, ఎవడిస్తాడు? ఏమీ లేదు. ఎంతో పండితుడైనా వాడికి విరుదులు ఉండవు, సంపదలు ఉండవు, పనికి మళ్ళీ యూనివర్సిటీలో పోస్టులు వచ్చేస్తాడు. ఇది కాల ప్రభావం అనుకోండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎవడన్నా ముందు తను పొగుడుకోక తప్పదు కొన్ని విషయాలు. కాబట్టి నేను నువ్వు చేసిన పనిని గర్హిస్తున్నా, పైగా మేమందరం వరం ఇచ్చాం నీ గురించి చెప్పుకోమని అనగా, నువ్వు అన్నది నిజమే కానీ తనను పొగుడుకోకూడదని శాస్త్రం అనగా, ఆత్మజ్ఞానం కలిగిన వాడు తనను పోడుకున్నా తప్పులేదు అన్నాడు కుమారుడు. అలా అయితే ఉద్యోగానికి రాజీనామా చేస్తానన్నాడు యముడు. అప్పుడు బ్రహ్మ శివుడు లేచి, స్కందుడు అధ్యక్షుడు, ఈశ్వర స్వరూపుడు, ఆయన చెప్పిన మాట వినడానికి సభ అంటే, ఆయన అధర్మం అంటే అధర్మమే, ధర్మం అంటే ధర్మమే. ఈ మహీనదిలో లోపం లేదు. వైరాగ్యం కలిగిన వాడు తనను తాను పోగుడుకున్నా వాడికి ఏ దోషమో ఉండదు. విష్ణువు నేనంత గొప్ప అని చెప్తే విష్ణువుకి దోషం కాదు, సామాన్యులకి తప్ప. పైన నువ్వు కూడా
తొందరపడి చెప్పించావు, ఈ శాపాన్ని ఉపసంహరించుకోనగా. అప్పుడు ధర్మరాజు పశ్చాత్తాపడి, నిజమేనంటే నేను ఆగ్రహించి చెప్పించాను, కానీ పురాణము విని దీని మీద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి మాత్రం మహీనది ఎక్కడుందో తెలుస్తుంది. అది పశ్చిమ నదిలో కలుస్తున్నప్పుడు ఎక్కడో చోట దాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు మాత్రం ఈ జన్మలోనే ధరించి ముక్తిని పొందుతారు. పెద్దగా కాకపోయినా ఎంతో కొంత ప్రసిద్ధి అవుతుంది, గంగానదికి వచ్చినంత కీర్తి లేకపోయినా అని కొంతవరకు శాపాన్ని మర్చాడు. అసలు ఎవరికి తెలియకుండా పోతవరకుండా మహాత్ములకి మాత్రం నీ ఉనికి తెలుస్తుంది, ముక్తికి అర్హులైన వారికి నీ ఉనికి తెలుస్తుందని మార్పు చేశాడు. అందువల్ల ఇప్పుడు మనకు మహీనది గురించి నేను చెప్పేదాకా చాలా మంది తెలియదు కదా, ఈ బడుగులున్నాయని పురాణాలు ఎంతమంది చదువుతారు ఎంతమంది వింటారు. తక్కిన వాళ్ళకి తెలియకుండా పోవడానికి గల కారణం ఆనాడు యముడు ఇచ్చిన శాపం అన్నమాట. కానీ శాపం ఉన్నా దీని గురించి తెలుసుకుని ప్రయత్నిస్తే ఆ మహీనది దొరుకుతుంది. ఒక్క చుక్క నీళ్లైనా మహీనది శిరస్సును దొల్లుకుంటే మాత్రం ఖచ్చితంగా వాడు కైలాసానికి వెళ్లి తీరుతాడని యమధర్మరాజు గారు భావించారు. ఇది మహీనది యొక్క మహామహిమ. ఇక్కడితో కౌమారికాఖండం పూర్తవుతుంది, ఇంకిక్కడి నుంచి అరుణాచల మహాత్మ్యం ప్రారంభమవుతుంది. పూర్వకాలంలో ఈశ్వరుడు అనేక పర్యాయములు లింగరూపం ధరించాడని చెప్పుకున్నాం కదా, అందులో ఒక భాగంగా ఇప్పుడు అరుణాచల మహాత్మ్యం కూడా ప్రారంభమవుతుంది. వాడంటే ఎప్పుడు సమయం అయిపోయింది కనుక ఉద్యోగ క్లుప్తంగా ప్రారంభిస్తాం, రేపటి నుంచి సమయానికి వస్తే అరుణాచలము, అరుణాచలేశ్వరుడు ప్రదక్షిణ విధానము, అక్కడ ఉన్న కొండ మీద దీపాలు పెట్టే విశిష్టం, ఇటువంటి విశేషాలు తెలుస్తాయి. అది అయ్యాక వరకు నాగరఖండం, నాగరఖండం అయ్యాక చిట్ట చివరిది రేవాఖండం, అంటే సత్యనారాయణ వ్రతంతో 26వ తారీఖుతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అన్నమాట. మనకి ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు లోకశ్రేయస్సు కోసం అనేకములైన పదార్థాలు సృష్టించాడు. అప్పుడు ఆయన అనుగ్రహంతో సూర్యభగవానుడు కశ్యపుడికి అతిథికి కొడుగ్గా కూడా పుట్టాడు. కశ్యప ప్రజాపతికి దక్షుడు కుమార్తెలు 13 భార్యలు, ఒక ఆవిడ అదితి, 2 తితి, 3 వినత, 4 కద్రువ, 5 సురస, ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి 13. అందులో కద్రువ, వినత వీళ్ళిద్దరూ ఎక్కువ స్నేహంగా ఉండేవారు. ఒకరోజున వీళ్ళిద్దరూ కశ్యప ప్రజాపతిని సేవించారు. కొంచెం జాగ్రత్తగా వినాలి ఇలాంటి కథ. ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఆయన. నాకు 1000 బలిష్ఠులైన కుమారులు కావాలి అని కోరుకున్నది కద్రువ. అయితే నీ 1000 గుడ్లు పుడతాయి, అందులోంచి పావులు పుట్టుకొస్తారు, వాళ్ళు బలవంతులు అవుతారు అన్నాడు ఆయన. ఇప్పుడు వినతని అడిగాడు ఆయన, నీకేం కావాలని? నాకు ఆ 1000 ఒక్క దెబ్బకి చావగొట్టగలిగే ఒక బలమైన కుమారుడు, ప్రపంచంలో నిరంతరం తిరుగుతూ ఉండే మరో కుమారుడు, 2 కొడుకులు చాలండి ఆవిడ. తథాస్తు అన్నాడు ఆయన. కద్రువకు 1000 పుట్టే, ఆ 1000 గుడ్లలో మొదటి దాని నుంచి ఆదిశేషుడు, 2 నుంచి వాసుకి, ఆ తర్వాత తక్షకుడు, అరుకాషుడు, కర్కోటకుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, కార్తవీర్యుడు, ఇలా 1000 పుట్టుకొచ్చారు. వాళ్ళ పేర్లని చెప్పుకుంటే పురాణం అంతా అయిపోయింది. 1000 పాములు పుట్టుకొచ్చారు. వీళ్లలో కొందరు 1000 పడగలవాళ్ళు, కొందరు 105 పడగలవాళ్ళు. అందులో కాళీయుడు 105, 105 పడగలు కలిగిన వాడు అనమాట. కాళీయుడికి 105 ఉండేవాడు. ఈ పాముల్లో కొంతమంది తెల్లని వాళ్ళు, ఆదిశేషుడు, వాసుకి మొదలైన వాళ్ళు తెల్లగా ఉంటారు. తక్షకుడు ఒక విచిత్రమైన గోధుమ రంగులో ఉంటాడు, కళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి. కర్కోటకుడు నల్లగా ఉంటాడు. అంటే ఒకే తెల్లిపెట్లు, అందరూ ఒక వర్ణంలో ఉంటారా? అందరూ అలా తెల్లగా ఉండమంటే ఎక్కడి నుంచి పోతారు? కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు. ఎవడందం వాడిది. ఇలా పుట్టుకొచ్చారు చక్క నూడిల్స్ లాగా, సేమ్యాల్లాగా, మానపావుల్లాగా లుకలుకలాడుతూ 1000 పుట్టుకొచ్చారు. వినతకి 2 గుట్లు పుట్టాయి. 500 గడిచినా ఈ గుట్లు పగలడం లేదు, అందులోంచి పిల్లలు రావడంలా. ఇక్కడేమో కద్రువుకి ఏకంగా 1000 కొడుకులు పుట్టుకొచ్చారు. చకచకచక పెరిగిపోయారు వాళ్ళు. దాంతో వినతకి కొంచెం ఈర్ష కలిగింది. ఆవిడకేమో 1000 పిల్లలు పుట్టారు, గుట్లు పుట్టగానే 70 పగిలి అందులోంచి పిల్లలు పుట్టారు. నాకేమో మా ఆయన 2 గుట్లు ఇచ్చాడు, ఈ మాయిదారు గుట్లు ఎప్పుడు పగులుతాయి, ఎప్పుడు పిల్లలు వస్తారు, నేనే ఒక పిల్లని బయటికి లాగేస్తే వదిలిపోతున్నామో అనుకుని అందులో ఓ గుడ్డు తప్పక్కడ పగల కొట్టేసింది. పాపం అందులోంచి ఒక ఆయన గుట్టుకొచ్చాడు. ఆయనకి తొడల దగ్గర నుంచి కింద భాగం తయారవకుండా పైభాగమే తయారైందిట. ఇంకొక 500 ఏళ్లు కనుక ఆయన లోపల ఉండి ఉంటే పూర్తిగా ఈ కింద భాగం తయారయ్యేది. కానీ ఈవిడ తొందరపడి గుడ్డు పగలబట్టడం వల్ల ఈ పై పార్క్ తయారై కింద పార్క్ తయారవున్నటువంటి వాడు ఊరువులు తయారు కాకుండా ఉన్నవాడు పుట్టుకొచ్చాడు. అందుకని ఊరువులు లేవు గనక ఆయన్ని అనూరుడు అన్నారు. ఈ అనూరుడి గొళ్ళు మండిపోయింది. దుర్మార్గురాల, నువ్వు తల్లివా, గోడ మీద బల్లివా, వీధిలో పిల్లివా, మంచంలో నల్లివా, ఎవరైనా ఇలా గుడ్లు పగలగొట్టి పిల్లల్ని పాడు చేస్తారా? ఇంకొక 500 ఏళ్ళు ఓపిక పట్టి ఉంటే నేను సంపూర్ణ అవయవాలతో ఆరోగ్యంగా పుట్టేవాడిని, నాకు తొడలు లేకుండా చేసి అనూరుణ్ణి చేసావు గదే. ఈర్ష్య వల్ల, నీ సవతి మీద ఈర్ష్యతో నన్ను పగలగొట్టి పాడు చేశావు, కాబట్టి నువ్వు నీ సవతికి 1000 ఏళ్ళు దాసీవైపోడు అన్నాడు. ఆవిడ ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని, ఇదేమన్యాయం రా, కొడుకు ఎక్కడన్నా తల్లిని చెప్పిస్తాడా? పిల్లలు లేరనే బాధతో గుడ్డు పగలగొట్టాను తప్ప, జాలితో పగలగొట్టాను తప్ప, ద్వేషంతో కాదు కదా. మాతృమూర్తికి ఇదే శిక్ష అంటే ఈయన కంగారు పడిపోయాడు. చాలా పెద్ద పొరపాటు చేశానమ్మా, చెడుగోత్రికుల్లో శపించాను, ఈ శపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను బండరాతి వంటి గుడ్డుతో తల్లిని శపించాను గనక బండరాతులతో కూడిన కొండగా వారి నీ కోసం తపస్సు చేస్తాను నేను భవిష్యత్తులో. నువ్వు కంగారు పడకు, నీకు శాప విముక్తి కలగజేస్తాను. ఈ 2వ గుడ్డుందే, దాన్ని ఇంకొక 500 ఏళ్ళు ఉండాలి. 1000 ఏళ్ల తర్వాత, అంటే ఇప్పటికి 500 ఏళ్ళు గడిచింది కదా, ఇంకో 500 ఏళ్ళు గడిస్తే 1000 ఏళ్ళు పూర్తవుతాయి. అప్పుడు అందులోంచి గరుత్మంతుడని ఒక మహాత్ముడు పుడతాడు. అతడు నీకు శాప విముక్తి కలగజేస్తాడు. అతన్ని మాత్రం పాడు చేసుకోకన్నాడు. ఆ తర్వాత కథ మీకు తెలుసున్నది. గరుత్మంతుడు పుట్టాడు, ఈవిడికి దాస్య విముక్తి అయింది, ఈవిడ కద్రోకి దాస్యం చేయటం, అదంతా కథ ఇక్కడ అక్కర్లా. ఈ అనూరుడు తొడలు తయారు కాలేదు, పైగా తల్లిని శపించాను, దీనికి ఏమిటి ప్రాయశ్చిత్తం అనుకుని వెంటనే భూలోకంలో ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతమే ఈనాటి అరుణాచలం. అక్కడికి వచ్చి తొడలు లేని ఆయన అలాగే అతి కష్టం మీద కూర్చుని కఠోర తపస్సు చేశాడు శ్రీమన్నారాయణుని కోసం. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నేను ఒక కొండగా మారిపోవాలి, నా కొండ నాలాగా ఎర్రగా ఉండాలి. ఆయన అరుణవర్ణంలో ఉండేవాడు. నా కీర్తి జగత్ ప్రసిద్ధికి ఎక్కాలి, నన్ను ప్రతిదినము ఉదయం మొట్టమొదటి నన్నే ప్రజలు చూడాలి. ఇలాంటి వరం ఏమన్నాట, ఈ వరం శివుడు మాత్రమే ఇస్తాడు, శివుడి కోసం తపస్సు చేయన్నాడు ఆయన. మళ్ళీ 20 ఏళ్ళు శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నాయన, సూర్య భగవానుడికి నేను ఒక రథం ఇస్తున్నాను భవిష్యత్తులో, రథసప్తమి నాడు, నేను చెప్పాను మీకు మాఘసప్తమి నాడు సూర్యుడు రథం ఎక్కుతాడు, ఆ రథానికి నువ్వు సారథిగా పెడతావు, నీ ఎర్రని రూపం ప్రజలకు ముందు కనపడుతుంది. ఆ చూడు, సూర్యుడు ఎర్రగా కనపడతాడే, ఆ ఎర్రని రూపం నిజానికి అరుణుడిది, నీ వర్ణం వారికి కనపడుతుంది. అప్పుడు అందరూ అరుణుడు అని నిన్ను పిలుచుకుంటారు. నువ్వు ఒక రూపంతో సూర్యుడికి సారథిగా ఉంటావు, ఈ శరీరం ఇక్కడ వదిలేసి దివ్య రూపంతో సూర్యుడికి సారథిగా వెళ్ళు. ఈ నీ వదిలిన శరీరం ఒక కొండగా మారుతుంది, అది అరుణగిరి అని పిలువబడుతుంది. గిరి అన్నా అచలము అన్నా కొండ, అరుణాచలం అని పిలువబడుతుంది. నీ మీద కొద్ది రోజులలో నేను ఒక అద్భుతమైన లింగ రూపంలో స్తంభ రూపంలో ప్రత్యక్షం అవుతాను. ఇక చూడు, నీవు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు. ఆకాశంలో సూర్యుడు ఉదయించినప్పుడు నీ దర్శనమే అవుతుంది. ముక్తి పొందాలనుకున్న వాడు కూడా నీ చుట్టూ ప్రదక్షిణకి వస్తారు. ఈ రకంగా జగత్ ప్రసిద్ధికి ఎక్కుతామని వరం ఇచ్చాడు. వెంటనే అనూరుడు ఆ శరీరం విడిచిపెట్టి దివ్య శరీరంతో సూర్యుడికి సారథైపోయాడు. ఆయన విడిచిపెట్టిన శరీరమే ఈ రోజు మనందరం అరుణాచలం అని పిలుస్తున్నామే, ఆ పర్వతంగా మారిపోయింది అన్నమాట. అక్కడ శివుడు ఎలా వచ్చాడు, ఏమేం చేశాడు, ఈ దివ్య కథలతో రేపు యథాప్రకారంగా మళ్ళీ మనం 12వ రోజు కార్యక్రమంలో 6:15 కల్లా ప్రారంభించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా యాగ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్తా స్థితిలో.